ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఏంటి ఇవాళ చేను కబుర్లు?
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, ఆ సందర్భంగా మహిళాభివృద్ధికి మనమేం చేస్తున్నామో చెప్పుకుంటున్నాం.
అసలు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చెప్పు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. 10 గంటల పని దినాల కోసం, పురుషులతో సమానమైన వేతనాల కోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో మహిళలు ఈ సమ్మె ప్రారంభించారు. ఇందులో 5,000 మంది పాల్గొన్నారు. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. మొదట దీనిని అంతర్జాతీయ పనిచేసే మహిళల దినోత్సవంగా నిర్వహించారు. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించబడింది. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరువేరు తేదీల్లో ఆచరించబడింది. అమెరికా సోషలిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో మహిళల దినోత్సవం జరిగింది. అమెరికా మహిళా కార్మికులు దీనికి హాజరయ్యారు. 1910 ఆగస్టులో కోపెన్హేగన్ లో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగింది. అమెరికా సోషలిస్టులు స్ఫూర్తిగా తీసుకుని జర్మన్ సోషలిస్ట్ పార్టీ ఏటా మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించింది. జర్మనీలో జరిగిన మహిళా సదస్సుకు 17 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమాన హక్కుల గురించి ఉద్యమించాలని తీర్మానించారు. 1911 మార్చి 18న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రష్యాలో జరిగిన ప్రదర్శనలు 1917 రష్యా విప్లవానికి దారితీశాయి. 1913 నుంచి రష్యన్ మహిళా ఉద్యమం చేపట్టారు. చైనాలో 1922 నుంచి ఈ దినాన్ని పాటించడం మొదలైంది. 1965 నుంచి సోవియట్ యూనియన్ లో మహిళా దినోత్సవం రోజు సెలవు ఇవ్వడం మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాలలో 1977 నుంచి ఐరాస ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా గుర్తించింది. ఈ రోజున వంగపండు రంగు రిబ్బన్ ధరించి మరీ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రధాన అంశం మీద ఆ సంవత్సరం అంతా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అంశం మహిళా సమత కోసం ప్రతిజ్ఞ. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలుంటారు అని నమ్మే మన దేశంలో కూడా మహిళా దినోత్సవ సంబరాలు గత 2.5 దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మహిళా సమత కోసం ప్రతిజ్ఞ చేయబోతున్నాం.
అసలు సమత అంటే ఏమిటి?
సమానత్వం, సామ్యం, సాదృశ్యం అని అర్థం చెప్పుకోవచ్చు. అన్ని అంశాలలో పురుషుడితో సమానంగా మహిళలను చూడగలగడం, వాళ్ళ హక్కులను వాళ్ళు అనుభవించనివ్వడం, నిర్ణయాధికారాన్ని ఇవ్వడం, మహిళ అనే భేదాభావంతో వాళ్ళని ఏ విధంగా కూడా చిన్నతనం చేయకూడదు అనే ప్రతిజ్ఞను పూనాలని ఈ సంవత్సర అంతర్జాతీయ మహిళా సంవత్సరం పిలుస్తున్నది. స్వతంత్రం సాధించిన ఇంతకాలం తర్వాత కూడా లింగభేదం ఎందుకు వేధిస్తుంది? చరిత్రను తిరగేస్తే ప్రాచీన కాలంలో స్త్రీ చాలా గౌరవించబడింది. అన్ని రంగాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎటు తిరిగి మధ్యయుగంలోనే అప్పటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల వలన మహిళ చాలా అసమానతకు గురైందని అనుకోవచ్చు. దాంతో కొన్ని హద్దులు, పరిమితులు, నియమ నిబంధనలు సమాజపరంగా విధించడం వలన సమాన స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడింది. కానీ ఈ పరిస్థితిని మనం అలాగే వదిలేయలేదు. ఎప్పటికప్పుడు సంస్కరణలను చేసుకుంటూ, విధి విధానాలను రాసుకుంటూ, మహిళాభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ మహిళలను చుట్టుముట్టుతున్న సమస్యలను పరిష్కరించుకుంటున్నాం.
మరి మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా సమత కోసం ఏం చేస్తున్నాం?
విజ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని అవసరమైన వారికి అందించడం అంతే ముఖ్యమనేది మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్య సూత్రం. అవునా?
అవును.
మనం రైతులు, రైతు మహిళలు, వారి కుటుంబాలు, బిడ్డ, పాప, ఇల్లు, వాకిలి, పాడి పంట బాగుండాలనేది దినదినాభివృద్ధి చెందాలని కృషి చేసేవాళ్ళం. మనం చేసే పరిశోధనలు, ఇచ్చే సిఫారసులు, సలహాలు, సూచనలు వాళ్ళకి కూడా చెందుతాయి కదా. వ్యవసాయంలో 80% పనులు చేసేది మహిళలే కదా. మరి నేను ముఖ్యంగా ప్రస్తావించాలనుకుంటున్నది సమాచార ప్రసారం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏరువాక కేంద్రాలు ఉన్నాయి. అవునా?
అవును.
అలాగే ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి కదా. అందులో పనిచేసే శాస్త్రవేత్తలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని డెమాన్స్ట్రేషన్ల ద్వారా, ఉపాధి శిక్షణ ద్వారా, సభలు, సమావేశాల ద్వారా నిర్వహిస్తుంటారు. వీటన్నింటిలో సగం మంది మహిళలే. ఇంతకీ నేను చెప్పాలనుకుంటున్నది ఏమంటే, మనం పరిశోధన ద్వారా రూపొందిస్తున్న సమాచారం మహిళలకు అందిస్తున్నామని.
అవును, మహిళలకు కావాల్సిన సమాచారం సరైన సమయంలో అందకపోవడం వలన కొన్ని నిర్ణయాలు చేయలేకపోతున్నారని ఒక విమర్శ ఉంది కదా, దానిని మనం ఇట్లా అధిగమిస్తున్నామన్నట్లు.
అంతేకాదు, ఇవాళ ప్రతి మహిళ దగ్గర మొబైల్ ఉంది. అవునా?
అవును.
సాంకేతిక సమాచారాన్ని వాళ్లకు మెసేజ్ల ద్వారా పంపిస్తున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, మార్కెట్కు సంబంధించిన సమాచారాన్ని రైతులతో సమానంగా మహిళా రైతులకు కూడా అందిస్తున్నాం. గ్రామీణ పని అనుభవ కార్యక్రమంలో మనందరం గ్రామాల్లో ఉండి గ్రామస్తులతో కలిసిమెలిసి పనిచేసేది సాంకేతిక సమాచారాన్ని అందించడంలో తర్ఫీదు పొందడానికేగా. కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాం. అట్లాగా కూడా మహిళలకు మంచి స్థానాన్ని ఇస్తున్నాం. మన చేను కబుర్లున్నాయి కదా, వీటిలో మన ప్రసారం చేసే కొన్ని అంశాలు ప్రత్యేకించి వారికే కదా. అంతగా మన విశ్వవిద్యాలయంలో మహిళలను గురించి అంత జాగ్రత్త తీసుకుంటాము.
బాగా చెప్పావు. మనం సమాచార సమతను సాధిస్తున్నామన్నమాట.
అవును, ఇది ఆగిపోయేది కాదు, రాబోయే కాలంలో కూడా కొనసాగిస్తాం. ఇంకో విషయం, వ్యవసాయంలో సగానికి పైగా పనులను చేసేది వీరే కదా. వాళ్ళు చేసే పనులలో శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువ, చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అది తగ్గించాలని పరిశోధన చేసి కొన్ని పనిముట్లను రూపొందించారు. వాటి గురించి చెప్పడానికి దీపిక ఇక్కడకు వచ్చింది. రా దీపిక, నీకోసం ఎదురు చూస్తున్నాం. మహిళల శ్రమను, ఒత్తిడిని తగ్గించే వ్యవసాయ పరికరాలను గురించి చెప్పు.
వ్యవసాయ మహిళల శారీరక శ్రమ, ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యేక పనిముట్లను రూపొందించారు. వాటి గురించి తెలుసుకుందాం. వాటిని 5 రకాలుగా విభజించవచ్చు. ముందుగా నారు నాటే యంత్రముల గురించి, కలుపు పరికరాల గురించి, ఎరువు వెదజల్లే పరికరాల గురించి, కోత పరికరాల గురించి మరియు కోత అనంతరం వాడే పరికరాల గురించి తెలుసుకుందాం. మొదటిగా నారు నాటే యంత్రం గురించి తెలుసుకుందాం. నారును శ్రమ లేకుండా సులువుగా భూమిలో నాటుటకు ఈ నారు నాటే యంత్రంను ఉపయోగిస్తారు. నడుము వంచి చేతితో నారును నాటడం ఎంతో శ్రమతో కూడిన పని. నారు కూడా సరైన లోతులో నాటుకునే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాక కొన్నిసార్లు వేర్లు కూడా విరిగి నాటుకునే మొక్కల సంఖ్య తక్కువ అవుతుంది. సరైన పద్ధతిలో నారు నాటడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీని వలన స్త్రీల నడుముపై భారం పడకుండా సులభం అవుతుంది. ఈ యంత్రము గొట్టంలాగా ఉంటుంది. ఈ యంత్రముని లీవర్ సహాయంతో నారు నాటుటకు ఉపయోగిస్తారు. బరువు తక్కువగా ఉండటం వలన స్త్రీలు సులభంగా వాడవచ్చును. వరి నాట్లు వేసేందుకు స్త్రీల అవసరం ఎంతగానో ఉంటుంది. అదనములో చేయవలసిన ముఖ్యమైన పని కావటం వల్ల స్త్రీలు నడుము ఎత్తకుండా అనేక గంటల పాటు శ్రమించాల్సి వస్తుంది. ఈ వరి నాటు యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా నేరుగా ముళ్ళకెత్తించిన వరి ధాన్యాన్ని భూమిలో నాటే వీలుండటమే కాకుండా కేవలం ఒకరు లేదా ఇద్దరు స్త్రీల సహాయంతో సులువుగా విత్తనాలను నాటడానికి ఉపయోగించవచ్చును. దీని మూలంగా స్త్రీల శ్రమ, సమయం ఆదా కావటమే కాక అదనములో పని త్వరగా పూర్తవుతుంది. భూమి విస్తారాన్ని బట్టి 4 లేదా 8 సార్లు వరి నాటు యంత్రాలను ఎంచుకునే వీలు ఉంటుంది. చేతితో విత్తనం నాటే పరికరం, దీన్ని గొర్రు అని కూడా అంటారు. నడుము ముందుకు వంచి చేతితో విత్తనాలు నాటడం ఎంతో శ్రమ. పొడవైన గొట్టానికి అమర్చబడిన శంఖాకారపు డొప్ప ద్వారా విత్తనం జార విడవడం ద్వారా సాలల్లో సరైన రీతిలో చేరుతుంది. దీని ద్వారా స్త్రీలు నడుముపై భారం పడకుండా పని సులభం అవుతుంది. విత్తన ఎరువుల డ్రిల్. దీనిలో విత్తనాలు ఎరువులు రెండు ఒకేసారి వేసి పొలంలో చల్లడానికి అనువైన పరికరం. విత్తనాలు ఎరువులు రెండు ఒకేసారి చల్లడం ద్వారా సగం సమయం శ్రమ ఆదా అవుతాయి. సోయాబీన్, గోధుమ, శనగ, జొన్న, మొక్కజొన్న వంటి విత్తనాలు చల్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. సీడ్ డ్రిల్. ఇది విత్తనాలను సులువుగా నాటేందుకు తయారు చేయబడిన చేతితో నడిపే యంత్రం. పొలంలో విత్తనాలు నాటేందుకు ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. మహిళలు తేలికగా వాడేందుకు అనువుగా ఇది రూపొందించబడింది. మొక్కల మధ్య సరైన దూరం ఉండేలా మొక్కజొన్న, ఆముదం వంటి విత్తనాలు నాటేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు కలుపు పరికరాల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మేలు రకం కలుపు పరికరాలు. సాలల్లో పెరిగిన కలుపు తీసేందుకు స్త్రీలు ముఖాలు వంచి కూర్చొని కురుపాలను ఉపయోగించే పని చేస్తారు. చక్రాల దంతిని వాడటం ద్వారా ముఖాలపైన నడుముపైన ఏమాత్రం ఒత్తిడి కలగకుండా నిలుచొని కలుపు మొక్కలను ఏరటం సులభమవుతుంది. మేలు రకం కొడవలి. ఇది సంప్రదాయ కొడవలికి భిన్నంగా ఉండే ఆధునిక కొడవలి. తేలికగా ఉండటం, పదును ఎక్కువ కాలం నిలిచి ఉండటం, కోత సులభతరం కావడం అన్నది దీని ప్రత్యేకత. కోతలకు ఉపక్రమించే స్త్రీలు సాధారణంగా స్థానికంగా తయారయ్యే కొడవలినే వాడుతూ ఉంటారు. అందువల్ల అవి త్వరగా తమ పదును కోల్పోయి కోత కష్టమవుతుంది. తద్వారా భుజాలపై అధిక శ్రమ కలుగుతుంది. ఈ న్యాయమైన కొడవలితో ఎక్కువ శ్రమ లేకుండానే పంటను కోయడం వీలవుతుంది. ఎరువులను వెదజల్లే పరికరం. దీన్ని ఫెర్టిలైజర్ బ్రాడ్కాస్టర్ అని కూడా అంటారు. ఈ పరికరం చిన్న సైజ్ స్ప్రేయర్ వలె ఉండి శరీరంపై అమర్చుకునే వీలుంటుంది. వీటిని తిప్పుతూ ఈ పరికరం ద్వారా ఎరువులని సమాన పరిమాణంలో చల్లుకోవచ్చు. ఇప్పుడు కోత పరికరాల గురించి తెలుసుకుందాం. ముందుగా వరి కోత యంత్రం. ఈ యంత్రాన్ని డీజిల్ సాయంతో నడిపిస్తారు. పంటను కోయడం, కోసిన పంటను ఒక ప్రక్క పడేలా చేయడం ఈ యంత్రం యొక్క ప్రత్యేకత. ఈ యంత్రం ఉపయోగించి రోజుకు 1.5 హెక్టార్ల పంటను కోయవచ్చును. పంట నూర్పడి యంత్రం. ఇది పంటలను నూర్చేందుకు రూపొందించబడిన యంత్రం. కాలితో తొక్కుతూ దీన్ని తిప్పడం ద్వారా వరి పంటను నూర్పడం ఈ యంత్రం ప్రత్యేకత. ఈ యంత్రాన్ని వాడటం ద్వారా సంప్రదాయ పద్ధతి కన్నా ఎంతో త్వరగా పని పూర్తి అవుతుంది. 40% వరకు స్త్రీల శ్రమ సమయం ఆదా అవుతాయి. దీని ద్వారా వరి, ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటలకు ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు కోత అనంతరం వాడే పరికరాల గురించి తెలుసుకుందాం. వేరుశనగ కాయలు ఒలిచే పరికరం. వేరుశనగను సులువుగా ఒలిచేందుకు రూపొందించబడిన యంత్రం. ఈ యంత్రం ద్వారా గంటకు 50 కిలోల చొప్పున వేరుశనగ పప్పును ఒలిచేందుకు వీలవుతుంది. గింజ విరగకుండా వేరు చేయడం దీని ప్రత్యేకత. ఈ పరికరం ద్వారా మహిళల యొక్క శ్రమను తగ్గించవచ్చును. దీనితో ఆముదపు కాయల నుండి కూడా గింజలను వేరు చేయడం ఎంతో సులభం. మొక్కజొన్న గింజలను ఒలిచే పరికరం. మొక్కజొన్నలను చేతితో ఒలడం ద్వారా స్త్రీలకు అధిక శ్రమ కలుగుతుంది. ఈ మొక్కజొన్న గింజల్ని ఒలడం ద్వారా చేతులు, కండరాలు ఎక్కువ శ్రమకు గురి అవుతాయి. ఈ పరికరం వాడటం ద్వారా వారి శ్రమను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ఒక గొట్టం వంటి ఆకారం గల పరికరం. దీనిలో ఉండే బ్లేడ్లు సులువుగా మొక్కజొన్నలను ఒలిచేందుకు సహాయపడతాయి. ఈ పరికరం ఉపయోగించి ఒక్క మహిళ రోజుకి 1.5 క్వింటాల మొక్కజొన్నలను ఒలవచ్చును. వేలాడే జల్లెడ. ఇది ధాన్యాన్ని శుద్ధి చేసే పరికరం. మార్కెట్కు పంపడానికి ముందు ధాన్యాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. 4 తాళ్ల సహాయంతో ఈ పరికరాన్ని వేలాడదీస్తారు. పరికరాన్ని చేతితో ఊపుతూ చాలా సులువుగా 1 గంటలో సుమారు 50 కిలోల ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు వీలవుతుంది. బంగాళదుంపల తొక్కు తీసే యంత్రం. ఇది బంగాళదుంపల నుండి తొక్కును వేరు చేసేందుకు ఉపయోగిస్తారు. చేతితో బంగాళదుంపల తొక్కును తీస్తూ శ్రమ పడే మహిళలు ఉపయోగార్థం రూపొందించబడింది. గ్రామీణ ప్రాంతాలలో బంగాళదుంప చిప్స్ తయారు చేసే పరిశ్రమలోని మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరమైన యంత్రం. దీనిలో బంగాళదుంపలను వేసి చేతితో తిప్పడం ద్వారా గంటకు సుమారు 30 కిలోల దుంపల నుండి తొక్కును వేరు చేయవచ్చును. దీని ద్వారా మహిళల అధిక శ్రమ నివారించబడుతుంది. చిప్స్ తయారు చేసే యంత్రం. దీనిని చేతితో పని చేయించవచ్చు. ఈ యంత్రానికి 4 సిలిండర్లు అమర్చబడి ఉంటాయి. బంగాళదుంపలను నింపి దీనిని తిప్పడం వల్ల పరికరం అడుగున అమర్చబడిన పదునైన బ్లేడ్లు బంగాళదుంపలను పలచని చిప్స్గా క్షణాల్లో తరిగేస్తాయి. ఆ విధంగా గంటకు 30 కిలోల చిప్స్ చొప్పున తయారవుతాయి. తలపై బరువు మోసే పరికరం. వ్యవసాయ కూలీలు పశుగ్రహాన్ని వంట చెరుకును తలపై మోస్తూ అధిక శ్రమను పొందుతూ ఉంటారు. అదేవిధంగా నిర్మాణ కూలీలు ఇటుకలను గంపలో వేసుకొని తలపై మోస్తూ అధిక శ్రమను పొందుతారు. ఈ కేన్తో చేసిన పరికరాన్ని నడుముకు కట్టుకోవడం ద్వారా ఇటుకల యొక్క బరువును భుజాలపై పడకుండా తలపై పడే భారాన్ని అధిక శాతం తగ్గించవచ్చు. తద్వారా ఇటుకలు మోసే స్త్రీలు మెడనొప్పి నుండి తప్పించుకోగలరు. ఇటుకల భారం సరాసరి తలపై పడకుండా శ్రమను తగ్గిస్తుంది. హార్వెస్ట్ బ్యాగ్. సాధారణంగా పత్తి తీసేందుకు ఆముదాలు ఏరేటప్పుడు అదేవిధంగా కోసిన కాయల్ని ఒకే దగ్గరకు చేర్చేందుకు స్త్రీలు తమ చీర చెంగుల్ని వడి ఏర్పరచుకొని అందులో వేస్తుంటారు. ఈ హార్వెస్ట్ బ్యాగ్లో కోసిన పంటను వేసుకొని భుజాలకు తగిలించుకోవడం ద్వారా 2 చేతులను ఉపయోగించి గింజలను పత్తిని కోయగలగడమే దీని ప్రత్యేకత. అంతేకాక సంచి బరువు వీపుపై సమానంగా పడే వీలుంటుంది. పూలు కూరగాయలు తెంపి వేసుకునేందుకు కూడా అనువైన సంచీలు తయారు చేయబడ్డాయి. గ్లౌజులు. మొక్కల నుండి కాయలను వేరు చేసేందుకు స్త్రీలు ఎటువంటి రక్షణ తొడుగుళ్ళు లేకుండా ఉపక్రమిస్తూ ఉంటారు. బేండా, ఆముదం, గులాబీలో వంటి కాయలకు పూలకు గాను నూగు ముళ్ళు చేతులకు గుచ్చుకోవడం ఎంతో ఇబ్బంది పడుతుంటారు. చేతులకు తొడుగుళ్ళు వేసుకొని ఈ పని చేయడం వల్ల వారి చేతుళ్ళు ఈ ఘాట్ల నుండి రక్షించబడతాయి. అదేవిధంగా రింగ్ కటర్స్, ప్లయర్ కటర్స్, ఫింగర్ గార్డ్స్ వంటి చిన్న చిన్న పరికరాలు ఎంతో ఉపకరిస్తాయి.
ఎన్ని పరికరాలు! వీటిని వినియోగంలోకి తెస్తే వ్యవసాయ మహిళలు ఎన్నో సమస్యల నుండి బయటపడొచ్చు కదా.
దీపిక, వీటిని గురించి వివరాలు కావాలంటే ఎవరిని సంప్రదించాలంటావు?
ఇంకేమైనా వివరాలు కావాలంటే హోమ్ సైన్స్ పరిశోధన కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ ఏ మృణాల్ని గాన్ని సంప్రదించవచ్చును. వారి ఫోన్ నంబర్ 9440571700. మరోసారి వారి ఫోన్ నంబర్ 9440571700. ఇంకా సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలోని ఉపాధ్యాయులని, శాస్త్రవేత్తలను కూడా సంప్రదించవచ్చును.
జీవన శైలిలో వస్తున్న మార్పులు, రుగ్మతలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య ఆహార భద్రత కోసం పాటించవలసిన వైవిధ్యం మొదలైన వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా వివరాలను ప్రసారం చేస్తున్నాం. మన కాలేజీలో 100 మంది వరకు పూర్వ ప్రాథమిక విద్య బోధకుల శిక్షణను తీసుకుంటున్నారు. పూలు, పండ్లు, కూరగాయలు నిల్వ చేయడం, బేకరీ ఉత్పత్తుల తయారీ మొదలైన వాటిపై ఉపాధి శిక్షణను ఇస్తాం. ఆరోగ్య ఆహార ఉత్పత్తులైన చిరుధాన్యాల వంటకాలు, సహజ రంగులద్దిన గణేశుడు, సహజ హోలీ రంగులు వంటి ఉత్పత్తులను మహిళల ద్వారా వారి గృహాలకు చేరుస్తున్నాం. ఒక విధంగా మనం మహిళలను భాగస్వాములుగా భావిస్తూ అన్ని ప్రణాళికలను రూపొందించుకుంటాం.
ఏమిటి, మేమందరం మాట్లాడుకుంటుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు సంధ్య?
నాకు మహాత్మా గాంధీ గారి మాటలు గుర్తొచ్చాయి. ఆయన ఏమన్నారు, మేధోపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక మహిళ పురుషుడితో సమానంగా ఏ పనిలోనైనా భాగస్వామి కాగలదు అని. అది ఎంత నిజం! ఈరోజు ఏ రంగంలో చూసినా మహిళలున్నారు. వ్యవసాయంలో ఒక రకంగా చూస్తే పూర్తిగా వాళ్లే. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, వాణిజ్యం, రాజకీయంలో, పరిశోధనలలో, పత్రికా రంగంలో, క్రీడలలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందు కాదు అందు కాదు, ఎందెందు విశ్లేషించినా అందందు కలరు అనిపిస్తుంది. నిజమే, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, బ్యాంకర్లు, పైలట్లు, వ్యోమగాములు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగల స్థితిలోనే ఉన్నామనిపిస్తుంది. ఇదంతా వింటుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది అనే పాట. మన సంస్కృతిలో మహిళలకు పురుషుడి తర్వాత స్థానమే. అయినప్పటికీ వారితో పోటీ పడుతున్నామంటే మనకు మన కుటుంబాలలో దొరుకుతున్న ప్రోత్సాహం ఒక్కటే కాదు, మన పట్టుదల కూడా కారణమనిపిస్తుంది.
నిజమే, మనకు ఉత్తేజం మనమే, ఎదగాలనుకునే ఆశయం, ఆకాంక్ష, కార్యోన్ముఖత మనలోనే ఉండాలి. సమాజం అణగదొక్కుతుంది అనుకుంటే అది అణగదొక్కుతూనే ఉంటుంది. నా మట్టుకు నేను వ్యక్తిగతంగా నా కోసం నేను ఏమి చేసుకుంటున్నాను అని విశ్లేషించుకొని ముందుకు పోతాను. ఇలాంటి దినోత్సవాలు నిర్వహించడం కూడా మనలో పూర్తిని కలిగించడానికే కదా.
అవును నిజమే
సంధ్య. మరి ఈ సంవత్సరపు అంశమైన మహిళా సమత కోసం మనమేం చేద్దాం?
తమ జీవిత ఆశయాలను చేరుకోవడంలో మహిళలకు ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ చేయందించాలి. చేతనంగా కానీ అచేతనంగా కానీ మహిళలపై చూపుతున్న వివక్షతా సవాళ్లను ఎదుర్కోవాలి. లింగ విభేదన రహిత సమ నాయకత్వం కోసం కృషి చేయాలి. స్త్రీ పురుష వివక్షత చూపకుండా ప్రతి ఒక్కరి కృషిని గుర్తించాలి, అభినందించాలి. పనిచేసే చోట, చదువుకునే చోట నమ్రత సంస్కారంతో కూడిన విధానాలను రూపొందించుకోవాలి.
మన అనిల్ ఎంత చక్కటి పాట రాశాడో విందామా?
వందనాలు నీకు వందనాలు, వంద వంద వందలా వందనాలు, వందేళ్ల నీ చరితకు వందనాలు, వెయ్యేళ్ల నీ ఘనతకు వందనాలు, వంద వందనాలు.
ఆడ శిశువుగా నువ్వు జన్మించి,
అక్కవై ఓదార్చి,
అమ్మవై లాలించి,
అవనివై మమ్మాదరించి,
ఇంటికి నువ్వు దీపమై వెలుగిస్తూనే
విశ్వాన్ని కాంతివై నడిపించావు,
నువ్వు నడిపించావు.
వందనాలు నీకు వందనాలు, వంద వంద వందలా వందనాలు, వందేళ్ల నీ చరితకు వందనాలు, వెయ్యేళ్ల నీ ఘనతకు వందనాలు, వంద వందనాలు.
నాగలితో రైతువై నవజీవన జ్యోతివై, విద్యా బుద్ధులు నేర్పే అక్షరా జ్యోతివై, యువతకు నువ్వు స్ఫూర్తివై విశ్వవిఖ్యాతివై, యువతకు నువ్వు స్ఫూర్తివై విశ్వవిఖ్యాతివై.
నిర్లక్ష్యం చేసిన నీ జీవితం
చేశావు ప్రతిక్షణం ఆకంకితం, నీ సేవలు ఈ జగతికి వర్ణనతీతం.
వందనాలు నీకు వందనాలు, వంద వంద వందలా వందనాలు, వందేళ్ల నీ చరితకు వందనాలు, వెయ్యేళ్ల నీ ఘనతకు వందనాలు, వంద వందనాలు.
అంతరిక్షయానంలో అందని ప్రయాణంలో ప్రాణాలను అర్పించిన కల్పనకు వందనం, విదేశీయానంలో విధి నిర్వహణలో శత్రువులను ఎదిరించిన నీరజకు వందనం.
రౌద్రంలో రుద్రమా వీర నారి ఝాన్సీకి,
రౌద్రంలో రుద్రమా వీర నారి ఝాన్సీకి,
సేవలో తెరిసా పరుగులో పీటి ఉష,
సేవలో తెరిసా పరుగులో పీటి ఉష,
వీర వనితలందరికీ మా వందనం,
పాదాభివందనం పాదాభివందనం. వందనాలు నీకు వందనాలు, వంద వంద వందలా వందనాలు, వందేళ్ల నీ చరితకు వందనాలు, వెయ్యేళ్ల నీ ఘనతకు వందనాలు, వంద వందనాలు.
అనిల్ శేక్షావలి ఎంత బాగా పాడారో కదా. ఇప్పుడు పరమేష్ కూడా ఒక సత్యం ప్రస్తావిస్తాడంట.
స్త్రీలను గౌరవిద్దాం. మేము పురుషులతో సమానమని స్త్రీలలో, స్త్రీలతో సమానమని పురుషులలో ఏకాభిప్రాయ భావాన్ని కల్పిద్దాం. సమత, సారూప్యత, సాదృశ్యత, సమానత్వం అనేటువంటి ఉన్నత లక్షణాలను అలవర్చుకుందాం. స్త్రీ ఓ మహోజ్వల శక్తి అని జగమంతా చాటి చెబుదాం. మహిళ లేనిదే మానవ మనుగడ అసాధ్యమని ప్రపంచమంతా తెలుసుకునేలా చాటి చెబుదాం.
స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం. స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం. మధురమైన జ్ఞాపకాల్లో నిలిచేదే స్త్రీ, మరువలేని కథల్లో ఉంటుందో స్త్రీ. మధురమైన జ్ఞాపకాల్లో నిలిచేదే స్త్రీ, మధురమైన జ్ఞాపకాల్లో నిలిచేదే స్త్రీ, మరువలేని కథల్లో ఉంటుందో స్త్రీ. మధురమైన జ్ఞాపకాల్లో నిలిచేదే స్త్రీ, మరువలేని కథల్లో ఉంటుందో స్త్రీ. మరుపురాని గతంలో ఉంటుందో స్త్రీ, మనసును కదిలించి పరిమళించేలా చేసేదే స్త్రీ. స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం. స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం. మనిషిని మార్చే ఒక అస్త్రం ఈ స్త్రీ, కన్నీళ్లను తుడిచే ఒక నేస్తం ఈ స్త్రీ. మనిషిని మార్చే ఒక అస్త్రం ఈ స్త్రీ, కన్నీళ్లను తుడిచే ఒక నేస్తం ఈ స్త్రీ. మరపురాని గతంలో ఉంటుందో స్త్రీ, మనసును కదిలించి పరిమళించేలా చేసేదే స్త్రీ. స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం. స్త్రీ ఒక దైవం, స్త్రీ ఒక దుర్గం, స్త్రీ లేకుంటే లోకం శూన్యం.
మళ్ళీ మనందరం కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని స్త్రీలందరికీ అభినందనలు చెప్దామా?
ప్రపంచంలోని స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
విజ్ఞానగాని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం మీరంతా ఎదురుచూస్తున్నారు కదూ. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఒకసారి చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, బిడ్డ పుట్టినప్పుడు ఉండవలసిన సరైన బరువు ఎంత? దీనికి సరైన సమాధానం ఏ 2.5 కేజీలు. 9 నెలలు నిండి ప్రసవ సమయానికి ఒక ఆరోగ్య శిశువు యొక్క కనీస బరువు 2.5 కేజీలు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన సర్వేలో తెలిపింది. బిడ్డ జన్మించినప్పుడు కనీస బరువు 2.5 కేజీలు ఉంటే ఆ శిశువు అవయవాలన్నీ సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్టు. మానవ జీవితంలో మెదడు అభివృద్ధి ఏ వయసులో ఎక్కువగా ఉంటుంది? దీనికి సరైన సమాధానం ఏ 3 నుండి 6 సంవత్సరాల వరకు. పిల్లల పూర్వ బాల్యదశ అంటే 3 నుండి 6 సంవత్సరాలలో వారికి 80% మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ దశలోనే వీరి నాడీ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ వయసు పిల్లలు అప్పుడప్పుడే బయట ప్రపంచానికి చేరువవుతూ ఉంటారు. పిల్లల వయసులో ఇదొక కఠినమైన దశ. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపినవారు శ్రీయుతులు రాజు, బొల్లనపల్లి గ్రామం, నల్గొండ జిల్లా, కీర్తి, శ్రీకాకుళం, బి శ్రీరామ్, గూడూరు గ్రామం, కరీంనగర్ జిల్లా, ఈశ్వర్, కాకినాడ. మొదటి ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపినవారు శ్రీయుతులు రాజు, కొత్తపల్లి, కరీంనగర్, నవీన్, మెదక్, వంశీకృష్ణ, సిరిసిల్ల, అలేఖ్య, కరీంనగర్, సంపత్, కరీంనగర్. 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు శ్రీయుతులు యామిని, వరంగల్, శ్రీలేఖ, నిజామాబాద్. వీరందరికీ మా చేనుకబుర్ల కార్యక్రమం ద్వారా అభినందనలు. ఈ వారం ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మలాలా పోరాటం దేని మీద చేసింది? ప్రశ్న మరొకసారి, మలాలా పోరాటం దేని మీద చేసింది? ఏ 3 విద్య, బి 3 స్వేచ్ఛ. ప్రశ్న మరొకసారి, మలాలా పోరాటం దేని మీద చేసింది? ఏ 3 విద్య, బి 3 స్వేచ్ఛ. 2వ ప్రశ్న, అంతరిక్షంపై అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు? ప్రశ్న మరొకసారి, అంతరిక్షంపై అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఏ సునీతా విలియమ్స్, బి కల్పనా చావ్లా. ప్రశ్న మరొకసారి, అంతరిక్షంపై అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఏ సునీతా విలియమ్స్, బి కల్పనా చావ్లా. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని టైప్ చేసి మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 ఫోన్ నంబర్, మరొకసారి 9492927422 నంబర్కు SMS చేయండి. మీరందరూ వచ్చే వారం మా చేను కబుర్లో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.